शिवेति शिवेति वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् भज मनः शिवमेव निरन्तरम् సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యో నమః శివమయమైన సభా సదస్సుకు నమస్సులు. శివుని కారుణ్యం, శివుని యొక్క అనుగ్రహం భక్తుల పట్ల ఎలా వర్షించిందో చెప్పేటటువంటి గాథలే శివలీలామృత తరంగాలు.
గురించి మనకి మరొక దివ్యమైన గ్రంథంలోకి ప్రవేశించి చెప్పబోతున్నాం. అది ఏమిటి అంటే, ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబొనర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదముల్ చదువులయ్యా కావు. నీ పాదసం సేవాశక్తియ కాక జంతుతతకిన్ శ్రీకాళహస్తీశ్వరా అని దుర్జటి మహాకవి చెప్పారే. ఇక్కడ స్వామి కారుణ్యం లీలా చెప్పేటటువంటి రూపాలు ఎన్నో ఉన్నాయి, పేర్లు ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీకాళహస్తీశ్వరుడు ఒకడు. ఆ పేరు వింటే చాలు మనకి, ఎంత ధైర్యం వస్తుందంటే భగవంతుడు నీకు ఎంత శక్తినిచ్చాడయ్యా, మంచి శరీరాన్ని ఇచ్చాడు, ఆలోచించే బుద్ధినిచ్చాడు, బాగగలిగే నోటినిచ్చాడు. అలాంటి నోటితో ఆయన పేరని, అలాంటి శరీరంతో ఆయన ఆర్చించి, అలాంటి బుద్ధితో ఆయన ధ్యానించి తరించకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కాలం గడుపుతున్నావా అంటే ఏం చేస్తామండి, అంత గొప్పవాళ్ళం మేం కాదండి అంటే, కనీసం పురుగు కన్నా గొప్పవాడివే కదా అని ప్రశ్నిస్తే, ఆ ఒప్పుకుంటానండి అని. ఆ పురుగు కూడా నన్ను సేవించి తరించింది అంటాడు శివుడు. విశేషం అది, పురుగు సైతం శివుణ్ణి సేవించి తరించింది. అందుకే మనం ఈరోజు ప్రథమ శ్లోకంలో నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తంచే హృదయమిహ కిం తేన వపుషా అనే శ్లోకాన్ని ప్రస్తావించుకోవడానికి కారణం ఇది. ఎక్కడ దేవతల నుంచి ఎక్కడ దాకా వచ్చాము చూడండి, పురుగు వరకు అనమాట. ఇన్ని లోకాలు తిరిగి 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 ఇప్పుడు మన కాళహస్తీశ్వర స్వామి చరణ సన్నిధిలో కూర్చోబోతున్నాం. కీటకం కూడా మోక్షం పొందింది అంటే హృదయం ముఖ్యం కానీ శరీరం కాదు. ఆ శరీరంలో ఉన్న హృదయంలో ఉన్న జీవుడు ఎన్ని జన్మల తపస్సంస్కారములు పుంజీభూతం చేసుకుంటే భగవంతుడిని ఆరాధించగలడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందుకోసమే మనకి ఎన్ని గ్రంథాలు ఎన్నున్నప్పటికీ కూడా ధూర్జటి రచించినటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకము అని రెండు రత్నాలను ఇచ్చాడు మనకి. అవి పట్టుకున్నా చాలు మనం తరించుకోగలం. అందులోంచి శివత్వ విభూతి ఎంత ప్రసరిస్తుంది అంటే, ఆ కావ్యాలు పుట్టినటువంటి తెలుగు భాషలో పుట్టడం మన అదృష్టం, ఒక్క మాటలో చెప్పాలి. అందుకే విశ్వనాథ వారు అంటారు, మిగిలిన వారి కవిత్వము మనల్ని చదివించి హృదయమును ఒక పాటునకు తెచ్చును అన్నారు. ఒక పాటునకు తెచ్చును అంటే ఒక అనుభూతినిస్తుందిట. మిగిలిన వాళ్ళ కవిత్వం చదివితే ఒక అనుభూతినిస్తుందిట, కానీ ధూర్జటి కవిత్వం అలా కాదుట. మనస్సుని రంజింపజేసి హృదయమునకు పాటునకు తెచ్చి దూరాన శివుడు కనిపించినట్లు చేయును అని చెప్పాడు. శివుడు కనిపించేలా చేస్తుంది ధూర్జటి కవిత్వం. చివరికి అంటాడు, ఈ దుర్జటి రచించినటువంటి ఈ సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నెడు, నత్కీరుడు వీళ్ళి కథలు చదివి ఆనందించని తెలుగువాని జన్మ ఇందులకు వాడు తెలుగువాడు అనుకుని ప్రయోజనం ఏమిటి అని చెప్పాడు అనమాట. కనుక మనం తెలుగువాళ్ళం అనే దాన్ని సార్థకం చేసుకోవాలంటే తెలుగుదేవర శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఒక్కసారి స్మరించుకుందాం. జగదీశ్వరుడే కానీ మనవాడు అనుకుంటే ఉండే ఆనందం ఒకటి. అందులో మన భాష ఉందే త్రిలింగ భాష కదా, మన భాషలోనే త్రిలింగాలు ఉన్నాయి. శివలింగాలనే హద్దులుగా పెట్టుకున్న గొప్ప రాష్ట్రం మనది. శ్రీశైల మల్లికార్జున స్వామి, కాళహస్తీశ్వర స్వామి, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, కాళేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఎన్ని ఎన్ని పంచారామాలతో కొలువైన అమరేశ్వర స్వామి, కుక్కుటేశ్వర స్వామి, క్షీరారామేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు స్వామికి. ఎక్కడ చూసినా కనిపిస్తుంది శివ విభూతి దేశంలో. అందులో ప్రత్యేకించి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఆ శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు అని చెప్పుకుంటా. ఈ శ్రీకాళహస్తీశ్వరుని పైన అత్యద్భుతమైన భావన చేస్తూ ఈయన రచించారు ధూర్జడి గారు. ధూర్జడి గారు ఏమిటి, తెలుగులో కవులందరూ కూడా ఎవరెవరు శివుడిని ఎలా ఎలా స్తుతించారో చూస్తే మనకు చాలా ఆనందం కలుగుతుంది. మన వాళ్ళైన వాళ్ళు ఆయన్ని ఎలా స్తోత్రం చేశారు. నన్నయ్య గారైతే త్రిధాభిన్నోస్మ్యహం లోకే అని శివుడు చెప్పిన మాటకి మొదటి శ్లోకంలోనే ఆయన చూపించారు. త్రిధాభిన్నాస్మ్యహం లోకే అంటే ఒక్క నేనే మూడయ్యాను అన్నట్టు శివుడు. అంటే నేనే సృష్టికర్తగా అలాగే రక్షకుడిగా హర్తగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకుణ్ణి అన్నట్టు. ఆ మూడింటినీ కలిపి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో అన్నారు నన్నయ్య గారు. ప్రత్యేకించి అరణ్యపరమంలో అయితే అర్జునుడి చేత శివునికి చాలా అత్యద్భుతమైన దండకం రచింపజేశారు. నిన్నటి మొన్నటి వరకు కూడా మన దేశంలో సామాన్య జల్లుకు కూడా ఆ దండకం నోటుకొచ్చేది. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాను సంహారకారి పురారి మురారి ప్రియా అని ప్రసిద్ధమైనటువంటి శివదండకం. అలాగే నన్నయ్య గారు చేస్తే ఇక తిక్కన గారు హరిహరులిద్దరూ ఒక్కటే అని చెప్పేశారు. ఇంకా ఆయన మొదట వస్తూనే విష్ణు రూపాయ నమ శివాయ అని కొల్చెడి వైదిక ఛాయిత కిచ్చమిచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్ అని వేద ప్రతిపాద్యమైన విష్ణు రూపాయ నమ శివాయ అనే మహామంత్రాన్ని ప్రతిపాదించారు. ఇక ఎర్రన్ గారు ఉన్నారా, ఆయన ప్రబంధ పరమేశ్వరుడు, నిత్య శివార్చనా పరాయణుడు, శంభుదాసుడు ఆయన. ఆయన పేరే శంభుదాసుడు, జన్మతః శైవుడు. కానీ ఆయనకి వాళ్ళ తాతగారి స్వప్నంలో కనబడి మన అభీష్టదైవమైన అహోబల నరసింహస్వామి మీద గ్రంథం రాయవయ్యా అంటే నృసింహ పురాణం అనే గ్రంథాన్ని రచించాడు. అది కాక మహాభారతంలో శేషభాగాన్ని పూరించినటువంటి వాడు ఆయన. ఇక వెంటనే మనకు గుర్తొచ్చేవాడు పోతన గారు కదా. పోతన గారంటే విష్ణు భక్తులు ఒళ్ళు మరచి పరవశించిపోయేటువంటి అపూర్వమైన విష్ణు కథను అందించాడు. ఒక్క పోతన భాగవతం ఆంధ్రజాతిని ఎంత కదిలించింది, ఎంత రస ప్రవాహంలో ముంచెత్తింది, మందార మకరంద మాధుర్యంలో తేలించింది అనేది ఇప్పటికీ మనకు అనుభవమే. అక్షరాలు రానివాడు కూడా పోతన కవిత్వం చదువుకుని ఆనందిస్తూ ఉంటాడు. అందుకే పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నారు. తెలుగు వాళ్ళ పుణ్యాల పెట్టేట పోతన గారు. అంత గొప్ప తేరు పద్యాలు ఇచ్చాడు ఆయన. అంత మహాకృష్ణ భక్తిని పరవశింపజేసిన ఆ పోతన గారు భాగీరథీ తీరంలో, ఇది భాగవత అవతారం అవతారికలో కనబడుతుంది మనకి, ప్రథమంలోనే కనబడుతుంది. భాగీరథీ తీరంలో ఒక గ్రహణ సమయంలో జపం చేసుకుంటూ ఉన్నట్ట. ఏమిటి అంటే ఆయనే రాసుకున్నాడు, పంచాక్షరీ జపం చేసుకుంటున్నట్ట. పంచాక్షరీ జపం చేసుకుంటూ ఉంటే ఆయనకు ఎవరు కనబడ్డారు అంటే, మెరుగు చెంగట నుండ మేఘంబు కైవడి ఉవిద చెంగట నుండ ఒప్పువాడు ఆయన రామచంద్రమూర్తి కనబడ్డట. ఆయన జపం చేస్తున్నది శివుణ్ణి, కనిపించింది రాముడు, వ్రాయమన్నది కృష్ణ కథ. సరే అప్పుడు అన్నాడు, పలికెడి దీర్ని భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అని అన్నారు ఆయన. అక్కడితో ఊరుకోలేదు, ప్రారంభ శ్లోకం ఆయన శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోక రక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని కృష్ణ పరమాత్మ నమస్కరించి వెంటనే అంటాడు, వాలిన భక్తి మృక్యద, వాలిన భక్తి మృక్యద. ఎవరికి మృక్తానంటే, అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరి జాముక పద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మత గర్వ పర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్య మనస్సర శీర్వాళికిన్ వాలిన భక్తి మృక్యదను అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్. నిరంతరం తాండవం చేస్తే దయామయుడైనటువంటి శూలధారి అయినటువంటి శివునికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆ శివుడు బాలశశాంక మౌళి, చంద్రలేఖను ధరించినటువంటి వాడు, కపాలి కపాలము చేబూనినటువంటి వాడు, మన్మథ గర్వ పర్వతోన్మౌళి మన్మథుడి యొక్క గర్వ పర్వతాన్ని నశింపజేసినటువంటి వాడు, నారదాది ముని ముఖ్య మనస్సరసీ రుహాళికిన్ నారదాది మునుల యొక్క హృదయ కమలాలలో నిరంతరం సంచరించే పరమాత్మయైన శివునికి నమస్కరిస్తున్నాను అని నమస్కరించి భాగవత రచన చేశాడు. కృష్ణ భక్తులకు అమృతప్రాయమైనటువంటి భాగవతాన్ని రచించిన అతడు శివునికి ఎంత వినయంగా నమస్కరించడమే కాక భాగవతంలో ప్రవేశిస్తే చతుర్థ స్కందంలో దక్షయజ్ఞ ఘట్టంలో శివుని యొక్క వైభవాన్ని ఎంత చక్కగా చెప్తాడు ఆయన. భాగవతాన్ని సమగ్రంగా చూడాలి, భారతాన్ని సమగ్రంగా చూడాలి, సమగ్రంగా మన గ్రంథాలని పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు, చూస్తే చాలు. అభేదం కొట్టవచ్చినట్లు ప్రతి గ్రంథం మనకు చెప్తుంది. అక్కడ దక్షిణామూర్తి స్వరూపం చతుర్థ స్కందంలో చాలా విశిష్టంగా చెప్పబడుతుంది. అక్కడ బ్రహ్మాదులు చేసిన స్తోత్రం ఉంది దక్షిణామూర్తికి, అది చూస్తే శివపారమ్యం మనకు చాలా విశిష్టంగా కనబడుతుంది. అటు నుంచి క్రమంగా దశమస్కంధంలోకి వెళితే కృష్ణ కథలో ఆ కృష్ణుణ్ణి ఎంత అందంగా చూపిస్తాడంటే ఆ సౌందర్యమే వేరు. ఆ సౌందర్యంలో స్వామి యొక్క బాలకృష్ణుడు కాస్త ఆయనకి బాల శివుడుగా కనబడతాడు. అది ఎలాగో అంటే తనువున అంటిన ధరణీపరాగంబు పూసిన నిర్భూతి పూతగాగ ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగ పాల భాగంబుపై వరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగ హరవల్లులునగ హరవల్లులు కాగ బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుప వెలయునట్లు. ఇది పోతన గారు రచించినటువంటి బాలకృష్ణ స్తోత్రం. ఎంత అందంగా భావించారో చూడండి. ఇక్కడ తనువున అంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఆ కృష్ణుడు వ్రేపల్లలో ఒకచోట తిన్నగాలేడు. ఆయన అటు ఇటు తిరుగుతూ అల్లరి పెడుతూ వ్రేపల్లంతా కలయదిరిగాడు. ఎందుకంటే వ్రేపల్లలో ఉన్న గరికపోచకు కూడా మోక్షం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకోసం అక్కడ ధూళి కణాల్లో కూడా తిరిగి ఆడుకున్నాడు ఆయన. అప్పుడు ఆ గోధూళంతా నన్నుకు అంటుకుంది ఒంటికి. తనువున అంటిన ధరణీపరాగంబు, ఆ గోధూళి ఎలా ఉన్నదంటే ఒళ్ళంతా బూడిది పూసుకున్నట్లుగా ఉందిట. ఇక ముందట వెలుగొందు ముక్తాలలామంబు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళ అమ్మ ఆ కృష్ణ పరమాత్మకి ఆ జులపాల జుట్టుకి జడవేసి చక్కగా ఒక ముత్యాల దండని పెట్టిందిట ఆ జడలో. ఆ ముత్యాల దండ ఎలా ఉందంటే తొగల సంగడి కాని తునుకగాగా. అంత చక్కటి మాట చూసారా. తొగలు అంటే కలువలు, సంగడి అంటే మిత్రుడు. తొగల సంగడి కాడు అంటే కలువల మిత్రుడు అంటే చందమామ. తునుక అంటే ముక్క అని అర్థం. తొగల సంగడి కాని తునుక అంటే చందమామ ముక్క అంటే చంద్రలేఖ అనమాట. దాన్ని ఎంత తీయని తెలుగు పద్యంలో చెప్పాడు చూసారా. ఇందులో ఒక్క సంస్కృత శబ్దం లేదు. చంద్రలేఖ అనేది సంస్కృతం, కానీ తొగల సంగడి కాని తునుక అని మాత్రం తెలుగు మాట. మనకు తెలుగు ఏదో సంస్కృతం ఏదో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసేయండి, బాధే లేదు. తొగల సంగడి కాని తునుకగాగా ఎంత తీయగా చెప్తున్నాడు చూడండి. ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా. ఆ ముత్యాల సరం, అమ్మ పెట్టిన ముత్యాల దండ ఎలా ఉన్నది అంటే చంద్రలేఖలా ప్రకాశిస్తున్నదిట. ఇంకా ఆ తల్లి కస్తూరీ తిలకం లలాట ఫలికే, ఎర్రని కస్తూరి తిలకాన్ని పెట్టిందిట ఆ నుదుటి మీద. అది ఎలా ఉన్నది అంటే పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెలిచిన కన్నుగాగ, మన్మధుణ్ణి దహనం చేసిన పాలనేత్రంలా ప్రకాశిస్తుందిట. ఇంకా ఆ అమ్మ చక్కటి హారాన్ని ఒకటి వేసింది మెడలో. ఆ హారం మధ్యలో వేలాడుతూ ఇంద్రనీలమణి ఉందిట. ఆయన ఒక నీలమణి, ఆయన మెడలో ఒక ఇంద్రనీలమణి, అది ప్రకాశిస్తుందిట. అది ఎలా ఉన్నదంటే కంఠమాలికలోని ఘన నీల రత్నము కమనీయమగు మెడకప్పుగాగా, దానితో నీలకంఠుళ్లా కనబడుతున్నట్ట. ఇక బోలుడిని ఆభరణాలు వేసుకున్నాడు, కానీ ఆయన బాలకం ఎలా ఉందంటే రకరకాలుగా తిరుగుతున్నాడు. అవి వేలాడుతున్నాయట, ఆభరణాలను అటు ఇటు తిరుగుతున్నాయట. అవన్నీ ఎలా ఉన్నాయంటే హారవల్లులు ఉరగ హారవల్లులు కాగా, హారాలన్నీ పాముల్లా అటు ఇటు తిరుగుతున్నాయట. ఆయన ఎలా కనబడుతున్నాయంటే బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుపు వెలయ్యనట్లు. అంటే పోతన గారి హృదయం కూడా శివకేశవుల పట్ల అంత అభేదాన్ని చూపిస్తుంది. ఇక శ్రీనాథ మహాకవి అయితే చెప్పనవసరం లేదు. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు, బ్రహ్మజ్ఞాన కళానిధి, షట్కాల శివపూజా ధురంధరుడు అయినప్పటికీ కూడా శివకేశవ అభేదం పండినటువంటి వాడు. అందుకే కాశీఖండంలో ఆయన యముడు చెప్పినటువంటి శివకేశవ అష్టోత్తర శతనామాలు వ్యాఖ్యానం ఉంటుంది. అందులో గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంస ప్రణాసన అని వస్తుంది. అందులో విశేషం ఏమిటంటే గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర సూలపాణే అని మూలంలో ఉంటుంది. మూల గ్రంథంలో ఇది వాక్యం, గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివ ఈశ శశిశేఖర సూలపాణే అని మూలంలో వ్యాసం రాశాడు. ఇక్కడ గమనించితే మొదటి పాదంలో అంతా విష్ణునామాలు, రెండవ పాదంలో అంతా శివనామాలు ఉంటాయి. కానీ శ్రీనాథుడు ఇది అనువదించేటప్పుడు ఏం చేశాడంటే ఆ దూరం కూడా ఆయన ఒప్పుకోలేదు శివుడికి కేశవుడికి. ఆయన ఏం చేశాడంటే విష్ణునామం వెంటనే శివనామం, శివనామం వెంటనే విష్ణునామాన్ని కూర్చాడు. గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంస ప్రణాసన కర్పూర గౌర గోపీపతి అని చెప్తూ ఇలాగా విష్ణునామం శివనామం శివనామం విష్ణు వెంట వెంటనే పెట్టాడు. అంటే ఆయనకి ఎంత దగ్గరతనం వాళ్ళిద్దరి మధ్య భావించాడో అర్థం చేసుకోండి. కనుక వివేకం ఉన్నవాడు, నిజమైన పాండిత్యం ఉన్నవాడు, వేదమతం మీద నమ్మకం ఉన్నవాడు, దేశ సౌభాగ్యం కోరుకునేటువంటి వారు ఇటువంటి సమన్వయంతో ఇటువంటి అభేదంతోనే విష్ణుభక్తిని ప్రచారం చేస్తారు, శివభక్తిని ప్రచారం చేస్తారు. అదే చేశారు మన మహాకవులు అందరూ కూడా. అందుకు ఒక్క దూర్జటి గారిని అడ్డం పెట్టుకుని ఈరోజు ఒక్కసారి మన తెలుగు సాహిత్యం అంతా తిరిగి వచ్చాం. ఇది మన భాగ్యం. ఈ రోజుల్లో సాహిత్యం ఏంటి అంటే ఒక్కసారి మనం కోల్పోతున్న మాధుర్యాన్ని తలుచుకున్న గొప్ప విషయమే, లేదా ఆ మాధుర్యం తర్వాత తరాలకు అందజేయవలసిన బాధ్యత తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడిది అని గుర్తుపెట్టుకోండి. అక్షరాలు రాయడమే రాని జాతిని తయారు చేస్తున్నామంటే మన సంస్కృతి నుంచి మన జాతిని మనమే భ్రష్టం చేస్తున్నామని గ్రహించండి. మా పిల్లవాడికి తెలుగు రాయడం రాదండి, తెలుగు చదవడం రాదండి. వాడు 4 మాట్లాడితే 3.5 మాటలు సగం హిందీ సగం ఇంగ్లీషు, ఆ మిగిలిన తెలుగు ఏమో, ఇది పరిస్థితి అండి. అటు ఇంగ్లీష్లో పండితురా అంటే అందులోని శూన్యమే, అది లేదు. ఇటుకీ కాక అటుకీ కాక ఎటుకీ కాక తయారవుతున్న జాతిని మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇది ఎవరికి వారు ఆలోచించి విచారించి విషాదపడి బాగు చేసుకోవాల్సిన విషయం. కానీ ఇలాంటి మహాత్ములు పుట్టిన భాష అని ఇలా ఉంటూ ఉంటే కూచమంచి తిమ్మకవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నీలాసుందరి పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది కూడా తేట తెలుగు పద్యాలివి. తేట తెలుగు అంటే ఆయన ఎంత ప్రతిజ్ఞ పెట్టాడంటే ఒక్క సంస్కృత అక్షరాన్ని వాడుకోనని ప్రతిజ్ఞ పెట్టాడు. సంస్కృత అక్షరాలు వాడకుండా తెలుగులో పద్యం చెప్తానన్నాడు ఆయన. ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే ఒకవైపు మన భాషా మాధుర్యం ఉన్నా మరొక వైపు శివలీలే జరుగుతుంది. మీరు గమనించితే విషయం నుంచి ఎప్పుడూ దూరం వెళ్ళడం చేతగాని విద్య. అందువల్ల అక్కడ విషయం నుంచి దూరం వెళ్లకుండానే మన వాళ్ళందరూ శివుణ్ణి ఎలా ఆరాధించారు. ఇప్పుడు నా విషయం ఏమిటి, ఎవరెవరు శివుణ్ణి ఎలా ఆరాధించారో చెప్పడం అన్నమాట. అందులో విష్ణువు నుంచి చెప్పుకొచ్చు, మన కవులు కూడా ఎలా ఆరాధించారో చెప్పుకుంటున్నాం. ఇందులో నీలాసుందరి పరిణయం అనేటువంటిది చాలా ప్రసిద్ధ గ్రంథం. కూచి మంచి తిమ్మ కవి అనేటువంటి అతను. అది కూడా ఎలా రచించాడంటే శివుడు ఆయనకి స్వప్న భూమికలో కనబడ్డాట. కనబడి అంటాడు, నాకు కృష్ణ కథ అంటే చాలా ఇష్టం, నువ్వు కృష్ణ కథని తెలుగు భాషలో రాయని చెప్పాట ఆయన. అంటే శివుడికి తెలుగు అంటే అంత ఇష్టమా అంటే, యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ యద్ భాషావై మానవాహ తద్ భాషావై దేవాహ అన్నారు. మన అన్నమేదో భగవంతుడికి అదేట, మన భాష ఏదో ఆయనకే అదే. ఆయన నుంచే భాషలన్నీ వచ్చాయి. అందం లేని భాషను ఆయన ఇస్తాడా? దీని అందమేదో చూపించగలిగేవాడు కవి. ఒక భాషలో ఉన్న అందమేదో చూపించగలిగేవాడు ఆ భాషను ఉపాసించే కవి మాత్రమే చూపించగలడు. ఆ భాషను మాట్లాడేవాడు అందం చెప్పలేడు, భాషను ఉపాసించేవాడు. ఆ ఉపాసించేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రాయు అన్నాడు. దానితో ఆయన శివస్తుతి చేస్తూ ప్రారంభిస్తాడు. ఎంత అందంగా రచిస్తాడంటే సంప్రదాయం ప్రకారం శ్రీకారం ఉండాలి మొదట. అందుకోసం అంత కావ్యంలో మొదట రాసిన శ్రీకారం మాత్రమే సంస్కృతం, మిగిలిందంతా తెలుగే. శ్రీ అనే శబ్దం సంస్కృత శబ్దం. శ్రీలకు తాన కంబగుచు చిన్నలరారెడి వెండి కొండపై మేలిక డాని డాల్ హొయలు మీరెడి జాబిలిరాల మేడలో వేలుపు రేడు నల్వయును వెన్నుడు కొల్వగ మంచుకొండ రాచూలిని కూడి వేడుకల చొక్కెడి లే నెలతాల్పు గొల్చెదన్ అన్నాడు ఆయన. ఎంత అందమైన పద్యం చూడండి, శివుణ్ణి వర్ణిస్తున్నాడు. లే నెలతాల్పు గొల్చెదన్, మొత్తం తెలుగు పదాలు. లే నెలతాల్పు, లే అంటే లేత, నెల అంటే చంద్రుడు, లేత చందమామని తాల్పు అంటే ధరించినటువంటి వాడు అంటే చంద్రశేఖరుడు. లే నెలతాల్పు గొల్చెదన్, ఎక్కడున్నాడయ్యా అంటే శ్రీలకు తానకంబకుచు చెన్నలరారెడి వెండి కొండపై. శ్రీలకు అంటే ఐశ్వర్యాలకు, తానకము అంటే నివాస భూమి అయినటువంటి వెండి కొండపై అంటే కైలాసంపై కూర్చున్నట్టు ఆయన. ఎలాగంటే వేలుపురేడు అంటే ఇంద్రుడు, నల్వయును, నలువ అంటే బ్రహ్మదేవుడు, వెన్నుడు అంటే విష్ణువు. కొల్వగా వీళ్ళందరూ కొలుచుకుంటూ ఉంటే వేలుపురేడు నల్వయును వెన్నుడు కొల్వగా మంచు కొండ రాచువులిని కూడి. అంత గొప్పగా చెప్పాడు చూడండి, మంచు కొండ రాజు అంటే హిమవంతుడు, ఆయన యొక్క చూలి అంటే సంతానం, హిమవంతుని యొక్క సంతానమైనటువంటి పార్వతీదేవితో కలిసి వేడుకల చొక్కెడు దానితో ఆనందంగా ప్రకాశిస్తున్నటువంటి లే నెల తాల్పు గొల్చదన్ అని చెప్పాడు. ఎంత అందంగా వర్ణించాడు చూడండి. అంతేకాదు చివరికి చెప్తాడు, వెళ్ళి వెళ్ళి ఈ శివునికి అంకితంగా ఇస్తున్నానన్నాడు. ఎలాంటి శివుడికి అంటే, మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి బత్తిరిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడు అన్నాడు శివుడి గురించి. ఎంత అందమైన తెలుగు పద్యాలు చూడండి ఇక్కడ. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి, మత్తగిల్లు అంటే బాగా మదించినటువంటి, సత్తు గిత్తట, గిత్త అంటే ఎద్దు అని అర్థం, సత్తువు కలిగిన ఎద్దుట, బాగా మదించి మంచి సత్తువు కలిగినటువంటి గిత్త తత్తడి. తత్తడి అంటే గుర్రం, అంటే వాహనాలన్నిటికీ గుర్రం అనడం మన సంప్రదాయం. ఆ విధంగా గిత్త తత్తడి అంటే ఎద్దు గుర్రాన్నెక్కి, అంటే ఎద్దు వాహనమెక్కి, వృషభ వాహనమెక్కి అని చెప్పడం అనమాట. వృషభానికి విశేషం ఎంత హత్తుకునేలా చెప్పాడు మత్తుగా గొప్పగా. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి ఇంకేం చేశారంటే మిత్తి మొత్తి, మిత్తి మొత్తి, మిత్తి అంటే మృత్యువు అని అర్థం. మనకు మృత్యువు అనే సంస్కృత అర్థమైంది కానీ మిత్తి అనే తెలుగు అర్థం కాలేదు. అంటే మనం సంస్కృతంతో కలిసి ఎలా బ్రతుకుతున్నామో కూడా అర్థం చేసుకోండి. విశేషం ఇప్పుడు ఇలా చెప్పాం కదా అని ఇంకా సంస్కృత వైరంభించుకుని తెలుగు వైపు రావద్దు, అది కాదు, రెండూ కలిసే మనం వెళ్ళాలి. మిత్తి మొత్తి, మిత్తి మొత్తి అంటే మృత్యువుని నశింపజేసి అంటే మృత్యుంజయుడై అనమాట. సత్తి నత్తి, సత్తి నత్తి అంటే సత్తి అంటే శక్తి అని, అత్తి అంటే హత్తుకొని అని, శక్తిని హత్తుకొని అంటే పార్వతీ సహితుడై అని అర్థం. మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి, బత్తి అంటే భక్తితో పత్తిరిడినా, పత్తిరిడినా అంటే పత్రిని కానీ ఇస్తే అంటే బిల్వదళాలని ఇస్తే బుత్తిముత్తులు రెండును అంటే భుక్తిని ముక్తిని రెండిటిని కూడా ఒత్తి గుత్తగట్టు చుండు రేడు ప్రేమగా అందించేటువంటి దేవరా అన్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి, ఇది శివలీలంటే. అంటే శివుడి యొక్క అనుగ్రహం ఎంత చక్కగా చెప్పాడు, మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి పత్తిరిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడు అని ఎంత అందంగా చెప్పాడు ఆయన. ఇలా ఎందరందరు కవులు ఎలా భావన చేశారు. మరో కవి అంటాడు, అసలు శివుడు ఎంత సులభ ప్రసన్నుడంటే చాలా సులభం అయ్యా, నీలకంఠుని శిరసుపోయి నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవయచు కమధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని చెప్పాడు. ఎంత గొప్ప పద్యం అంటే ఇది, పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదుట. సాధారణంగా నీళ్లు జల్లడం పారేయడం అనేదానికి పెద్ద పనక్కర్లే, నీళ్లు పొయ్యడానికి వెయ్యడానికి శ్రమపడాలి తప్ప పారేయడానికి వంపేయడానికి బాధపడక్కర్లే, చాలా తేలిగ్గా అని చెప్పడం అనమాట. నీలకంఠుని శిరసుపోయి నీళ్లు జల్లి, ఆ నీలకంఠుడి నెత్తి మీద కాసి నీళ్లు పోసి పత్తి రిసుమంతా కాసింత పత్రిని ఎవ్వాడు పారవేయచ్చు పడేస్తాడో కామధేనువు వానింటి గాడి పసరము, వాడింట్లో కామధేనువు వాడి పెరట్లో కట్టేసిన పశువైపోతుందయ్యా అన్నాడు. అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు, ఆ కల్పవృక్షం వాడి పెరట్లో మల్లె చెట్లో పడి ఉంటుంది. కల్పవృక్షము కామధేనువు వాడింట్లోనే ఉంటాయి, ఏది కావాలంటే అదే వస్తుంది అని అంత చక్కగా చెప్పాడు అనమాట. ఇలాగా మన తెలుగు కవులందరూ అంత తీయ తీయగా ఆ అమృత స్వరూపుడైన మృత్యుంజయుని వర్ణించారు. ఇక ధూర్జటైతే కరిగిపోయాడు పూర్తిగా కూడా, సర్వం ఆయనే అన్నాడు. అంటూ నిన్ను సేవించిన ఆపదల్పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము కలిగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర అనగలిగినటువంటి మహానిష్ఠుడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, నిన్ను సేవించినప్పుడు నాకు ఏదొచ్చినా పర్వాలేదయ్యా, సిద్ధంగా ఉన్నాను. నిన్ను సేవించిన ఆపదలు పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాత్రుండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని ఏది కలిగినా పర్వాలేదు నాకు అలంకారాలే అన్నాడు. అంటే భగవంతుణ్ణి ఆరాధించేవాడికి అనుభవాలన్నీ అలంకారాలైపోతాయి. ఎందుకంటే ఈ అలంకారాలుగా వాటిని మలుచుకోగలిగేటువంటి ఆనందానుభవం లోపలుంది కనుక, అది శివభక్తి ఆనందానుభవం. ఆ ఆనందానుభవంలో మగ్నుడైపోయాడు ఆయన. మగ్నుడై అంటాడు, నీ పంచన్ పడియుండి నన్ కలిగిన భిక్షాన్నమే చాలు, నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగా. స్వామి నీ పంచన పడుంటే భిక్షాన్నం వచ్చినా చాలు, కానీ నిక్షేపాలు వచ్చినా ఆ రాజుల యొక్క గుమ్మాల వెంట ఎక్కి దిగి అవస్థలు పడినయ్యా అని చెప్పాడు. అందుకే అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరొస్తి అన్న రాజశంకరుడు శివానంద లహరిలో. జగదధికుడైనటువంటి రాజశేఖరుడు నా హృదయంలో ఉండగా నాకు కొదవ ఏముంది అంటారు. అలాంటి రాజశేఖరుడైనటువంటి కాళహస్తీశ్వర స్వామిని దుర్జడు గారు స్తుతిస్తూ మనకు ఆ శివుణ్ణి చూపిస్తారు. అక్షరాలన్నీ శివుని యొక్క ఆకృతులు అని మన యొక్క సంప్రదాయం. అందుకే వ్యాకరణం నేర్చుకునే వాళ్ళు కూడా మాహేశ్వర సూత్రములు అని చెప్పి అక్షర విద్యని శివప్రసాదములుగా శివస్వరూపములుగా భావిస్తూ ఉంటారు. అక్షరలింగాకృతిగా శివుడు ఆరాధింపబడుతూ ఉంటారు. అందుకే ఆదిశంకరులు కూడా అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చెప్పున్న సాంబ సదాశివుని స్తోత్రం చేశారు. అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేసై విశోధయామి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీ తవ చరణయుగం అని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చెప్పున్న శివ సంకీర్తన చేశారు ఆదిశంకరులు. అలాగే సంగీత ప్రపంచంలో త్యాగరాజస్వామి సంగీతం అనగానే ఆయన గుర్తొస్తారు. అంత పరిపుష్టిగా సంగీత విద్యని తీర్చిదిద్దినటువంటి ఆ మహానుభావుడు, నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అంటూ నాదతనుడైనటువంటి శివుని కీర్తన చేసి సప్త స్వరములు శివుని యొక్క స్వరూపాలుగా భావన చేశారు ఆయన. అందుకే సజ్జో జాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాదతనుమనిషం శంకరం అని నాదస్వరూపుడైన సదాశివ తత్వాన్ని ఆ నాదోపాసక చక్రవర్తి నాదబ్రహ్మ త్యాగరాజస్వామి కీర్తన చేశారు. అంతేకాక శివుని ముందు మోకరిల్లి అంటారు త్యాగరాజస్వామి. దేవాదిదేవ సదాశివ దినథ సుధాకర దహన నయన భవ చంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాస శ్రీశనుత తవ పాదభక్తిని దేహి దీనబంధో దరహాసవదన త్యాగరాజనుత అని చెప్పారు ఆయన. తవ పాదభక్తిని దేహి, ఓ శంకర నీ పాదాల మీద అచంచలమైన భక్తిని ప్రసాదించవయ్యా అని రామభక్తాగ్రగణ్యుడైనటువంటి త్యాగరాజస్వామి శివతత్వాన్ని ఇన్ని విధముల కీర్తన చేయడమే కాక ఇలలో ప్రణతార్తి హరుడనుచు పేరెవరిడిరే అనే సంకీర్తన గురించి కూడా మనం వెనుకటి ఉపన్యాసాల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ త్యాగరాజస్వామి శివశివ ఎనరాదా భవభయ బాధల అణచుకోరాదా అని కూడా శివనామం చేసేటువంటి విషయాలను చెప్తీ నియమముతో బిల్వార్చన చేసి అంటారు. నియమంగా బిల్వార్చన చేస్తూ శివశివ అని కీర్తన చేస్తే అది ధన్యత అని త్యాగరాజ్ చెప్తారు. అందుకే ఆయనకి రామునికి శివునికి భేదమే లేదు. రామమంత్రమే శివకేశవాత్మకము అని భావన చేసినటువంటి